శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణము, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కారు. ఈ అధ్యాయములో హేమాడ్ పంత్ రెండు విషయములను వర్ణించెను. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను. రెండు, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంత్ సంసారమును అశ్వత్థవృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు క్రిందివైపు మీదివైపు కూడా వ్యాపించియున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము కాని, దాని ఆద్యంతములు కాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టిదానిని అనుసరించవలెను. అట్టిదారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదవేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియేయుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి విచిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము.
ఒకనొకప్పుడు మేము 4 మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమే. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలేగాని ఇతరులపైన ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదని చెప్పెను. 3వవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణమవసరమనియో చెప్పెను. 4వవారు, అనగా నేను, పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది? మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనస్సును, పంచ ప్రాణములను గురువుపాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన ఎంతోలేని నమ్మకమవసరము అని చెప్పి తిని ఈ ప్రకారము తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగనారంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెదకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకుంటిరని అతడు అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను.
అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరుగురాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంటనొక మార్గదర్శియుండియే తీరవలయను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనవసరము లేదు. ఆయనను మీరు కూర్చుని భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో ఉండండి.
అతడు అంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి నడవసాగితిమే. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరులు సహాయం అక్కరలేదనుకుంటిమే. అడవులు పెద్దవి, మార్గము లేనివి. చెట్లు దగ్గరగానూ ఎత్తుగానూ ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమే. తొట్టదోతకెక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానిగాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండే తీరవలెను.
ఉత్తకడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలోనెవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకూడదు, వడ్డించిన విస్తరణి త్రోసివేయకూడదు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము.
ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్య పెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠం ఆ విధముగా నుండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసమాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకుంటిమి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములు వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము తిని నీళ్లు తాగి తిని ఏమి ఆశ్చర్యము. వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకిష్టపడిదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా ఎందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారిని గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటకో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఇట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూసునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను తల్లిదండ్రులను మర్చితిని. నా అభిమానమంతయో తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలయందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించడిది. అది ఎటువంటి బడి? అందులో ప్రవేశించిన వారెవ్వరనూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానమును సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు. అనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు, వారిని ఒప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించను. నేను కోరుకునుటకేమి లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలక్రిందులుగాను కాళ్లమీదుగాను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురులో ఒకడు కర్మఠుడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమునూ చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురులోనొకరు.
పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయిరి. గురువులేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మతగ్రంథముల అభ్యసించవలెను అని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములుగాని, మనస్సుగాని, బుద్ధిగాని ఆత్మను చేరలేము. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కాని నాల్గవది యగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయడివారు.
జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు.
యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహారు అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి,
ఈ సాయి మా బాప్,
తల్లి తండ్రియు అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియూ చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథ సంప్రదాయమువారు, పగటివేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడింకొక కథను విందము. గోఖలేగారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగానుండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారముగాని, పౌష్టిక శక్తిగాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీయూ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కనిత్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకుముందు రోజు కేల్కరుతో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో తన యొక్క ఉపయోగమేమీ అనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో,
ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి, పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము
అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవ్వరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను. ఆ రోజు అక్కడనే ఉండెను, ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి. బాబా సర్కార్. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను.
నా చిన్నతనములో భుక్తి కొరకు వెదకచు బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమయనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్లు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ మూడు మొత్తములకు 2 ఇంతలు అనగా 600 రూపాయల జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. దీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది, అది ఎంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు, సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతేమి, శరీరము మట్టిలో కలియను, ఊపిరి గాలిలో కలియను, ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయెదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడెదెను. ఎవరైనా నేనేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియుందుంచుకునేదరో వారమూల్యమైన ఆనందము పొందెదరు.
32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.